ప్రసన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయి. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరసప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారేణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం కాలజ్ఞాన విదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీప్రసాదాహ్వయం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పురాణ ప్రవచనాల్లో అనర్గళంగా మాట్లాడమంటే మాట్లాడగలను, కానీ గురుతత్వం గురించి చెప్పమంటే నాకు కూడా భయమే. ఒక్క విషయం అనుభవం చెప్పమన్నారు, నాకు ఒకే విషయం తట్టింది. అంతరంగమందు ఎంత యోచించినా తెలిసినట్లే ఉండు, ఏమీ తెలియకుండు అని ఒక మాట. గురువు గురించి ఇంతకంటే ఏం చెప్పగలం? అంతరంగమందు ఎంత యోచించినా రోజు ఆలోచనలు వస్తుంటాయి. ఎవరి గురించి ఆలోచిస్తామంటే గురుదేవుల గురించే. గురుదేవుల గురించి మనం గురుదేవుల దగ్గర చేరక ముందర దైవం గురించి ఆలోచించేవారు. మనకి గురుదేవులు ఎందుకు మనకి మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నారంటే, మనకు తెలిసిన ఆ దైవం యొక్క తత్వం కూడా పరిపూర్ణంగా అవగతం కావాలంటే మరలా ఆ దైవమే తన గురించి తానే చెప్పుకోవాలి. లోకంలో ఎవరైనా ఎవరి గురించి అయినా చెప్పుకోవాలంటే వారి గురించి వారు చెప్పుకున్నంతగా ఇంకెవరికి తెలియదు. అలాగే మరి భగవంతుడే చెప్పాలంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనకి ఇంత వాన్మయం అందించినటువంటి మహానుభావుడు తానే మరలా మనకు అర్థం తెలపడం కోసం ఒక అవతారాన్ని, అది గురు అవతారం. సాక్షాత్తు వ్యాసుడు అంటే ఇంతకు ముందర మనకి కాళక్క గారు చెప్పినట్టుగా వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అని మనం వ్యాసుణ్ణే ఎందుకు కొలుస్తున్నాం అంటే, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నాడు ఆయన. ఏది నేను లోకంలో భారత రూపంలో చెప్పానో అది లోకంలో జరుగుతోంది, ఏది లోకంలో జరుగుతోందో అది నా భారతంలో ఎప్పుడో చెప్పేశాను, ఏది మీరు కొత్తగా విన్నామని అనుకుంటున్నారో అది మీకు భారతంలో ఉంది, మీకు తెలియలేదు, ఒకసారి భారతం చదవండి. మీరు భారతంలో లేని దాన్ని ఏది చూడడం లేదు ప్రపంచంలో, ప్రతిదీ భారతంలో ఉంది అని ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆ మహానుభావుడు. కాబట్టి అంత వివరంగా మనకు అందించగలిగింది ఎవరు అంటే, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. వ్యాసుడి సాహిత్యం అందరూ చదివిన మహానుభావులు ఏం చెప్పారంటే, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టమే, ఆయన ప్రసాదం. ఉచ్ఛిష్టం అంటే అక్కడ ఎంగిలిని కాదు అక్కడ అర్థం. భాష్యంలో జీవభావంలోకి వస్తే ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి, పరబ్రహ్మ భావనలో ఉచ్ఛిష్టం అంటే ప్రసాదం. అక్కడ అది ఎంగిలి కాదు, అది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే తప్ప మనలో ఉండేటువంటి జాడ్యం పోదు. అందువల్ల మనకి వ్యాస భగవానుడి జననం అంటే చక్కగా మనకి ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. మరి అటువంటి స్వామి ఆయన గురించి మనకు చెప్పేటువంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా ఆయన జన్మని గురించి చెప్పారు. దానిలో ఒక చక్కనైనటువంటి శ్లోకం కనబడుతుంది మనకి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తపోనిధిం అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. లోకంలో తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తికి బిడ్డలు వారసులు అవుతారు. ఈ రోజుల్లో ఒకవేళ వారసులుగా వాళ్ళు చెల్లక ఇంకేదైనా ప్రయత్నం తల్లిదండ్రులు చేసినా ఇంకో రకంగా ఆశ్రయిస్తున్నారు. మీరు ఈ మధ్య వాట్సాప్లో చూశారో లేదో, ఎవరో పెద్ద కోటీశ్వరుడు భార్య మీద కోపం వచ్చింది, బిడ్డల మీద కోపం వచ్చింది, కోడల మీద కోపం వచ్చింది, కోట్ల రూపాయల ఆస్తి తీసుకువెళ్ళి దేవాలయం హుండీలో వేశాడు. పేపర్లన్నీ ఆ పేపర్లన్నీ తీసుకెళ్లి దేవాలయం హుండీలో వేశాడు. దాంతో వీళ్ళందరూ లబోదిబోం అంటూ భార్య బిడ్డలు అందరూ వెళ్ళారు. ఏమంటే మా ఆయన గారికి మతిస్థిమితం సరిగా లేదు, ఆ కాగితాలన్నీ కూడా అందులో పడేశారు, మరలా మీరు పరిశీలించి మా కాగితాలు మాకు ఇవ్వండి అని. ఇప్పుడు మళ్ళీ దానికి ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని విన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇది లౌకికమైనటువంటి ఆస్తికి ఉండేటువంటి లక్షణం. మరి ఇక్కడ సామాన్యుడు కాదు ఆయన. వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠ మహర్షికి ముని మనవడు ఆయన. శక్తే పౌత్రమ కల్మషం, శక్తి మహర్షికి మనవడు ఆయన. పరాశరాత్మజం వందే, పరాశర మహర్షికి కుమారుడు. శుకతాతం తపోనిధిం, జీవన్ముక్త స్థితిలో ఉన్న శుకుడికి తండ్రి గారు. కానీ చివరి పదం ఏమిటంటే తపోనిధిం. ఈ తపస్సు మాత్రం ఎవరికి వారు ఆర్జించుకోవాల్సిందే. మా నాన్నగారు కోటీశ్వరుడు కదా, లెక్క ప్రకారంగా నాన్న కూడా కోటీశ్వరుని అవుతాను కదా, మా తాత కోటీశ్వరుడు కదా, ఆయన ఆస్తంతా నాకు వస్తుంది కదా అంటే బాహ్యమైన సంపదలు మీకు వారసత్వంగా సంక్రమిస్తే సంక్రమించవచ్చేమో, కానీ జ్ఞాన సంపద మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. లోకంలో చాలామంది అంటారు, ఏమయ్యా మీ నాన్నగారు అంత పండితుడు కదా, నీకెందుకు ఆ పాండిత్యం రాలేదంటే, పాండిత్యం వారసత్వం కాదండి. మా తాతగారు చాలా గొప్పగా కావ్యాలు రాశారు కదా, నేనెందుకు రాయలేకపోతున్నానంటే, మా తాతగారి ఆస్తి నాకు చెందుతుందేమో కానీ ఆయన ప్రజ్ఞ నాకు చెందదు. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎవరిలో ఏ విధమైనటువంటి ప్రజ్ఞ ఉంటుందో అది ఆయన యొక్క అనుగ్రహం. అందుకని తపోనిధిం అనే పదం విన్నప్పుడల్లా అనిపిస్తుంది, ఇంతటి జ్ఞాన సంపదలో ఒక అగ్రగణ్యుడైనటువంటి స్థానాన్ని ఆక్రమించినటువంటి ఆ మహానుభావుల సంతతిలో చెందిన వాడైనప్పటికీ కూడా ఆయన తపస్సుని ఆర్జించవలసే వచ్చింది. ఆయన కూడా ఆయన తపస్సు ఆయన చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రోజుల్లో మనమేమనుకుంటున్నామంటే, నేనంత గొప్ప గురువు గారి శిష్యుణ్ణి కదా, నేను తరించకపోవడం ఏమిటి అనేటువంటి ఒక భావన మనలో ఏమవుతుందంటే వచ్చేస్తుంది. తప్పులేదు, గురువు గారు సమర్థులే, కానీ అంతటి సమర్థత కలిగిన పాత్రగా మనం తయారు కావాలి కదా. దానికి మహాత్ములు చెప్పారు. ఒకడు చిల్లు పాత్ర పట్టుకెళ్ళి పాలు పోయించుకున్నాడట. చిల్లు పాత్ర పట్టిన పాలలో పాలు ఉంటాయా? ఆ పాత్రలో పడినటువంటి చిల్లు ఆ పాలని నిలిపేలా చేస్తుందా? మొత్తం పాలు జారిపోతాయి. మరి ఏమిటి లోపం అక్కడ? పోసిన వారిదే లోపం లేదు. అక్కడ పోసిన వారు సరిగానే పోశారు. మరి అక్కడ లోపం ఏమిటి అంటే, చిల్లు పడిన పాత్ర తీసుకు వెళ్ళడం మన లోపం. జ్ఞానక్షీరాల్ని భగవంతుడు గురుదేవులు మనకు నిరంతరం అందిస్తూనే ఉన్నారు. వారి వాక్యము ఒక బోధ, వారి చూపు ఒక బోధ. గురు సన్నిధిలో ఉండడము, గురువు దగ్గర ఉండడము అంటే అక్కడ ప్రతిదీ కూడా ఉపదేశమే. ఉపదేశం అంటే కేవలం చెవిలో చెప్పేదనే కాదు అక్కడ అర్థం. గురువు సన్నిధిలో జరిగేటువంటి ప్రతి చర్య ఒక ఉపదేశమే. ఆ ఉపదేశం మనస్సుతో చేస్తారు. గురువు మనస్సరిగి ప్రవర్తించడం, ఆయన మనస్సులో ఏ సంకల్పం చేస్తున్నారో దాన్ని ముందుగానే గుర్తెరిగి ఆజ్ఞాపాలన చేయడం, ఇది గురువు మనస్సరిగి ప్రవర్తించడం. అలాగే కనుచూపు ఎరిగి ప్రవర్తించడం. ఇలా అనగానే వారు ఏం కోరుతున్నారో, వారు దేనికి సైగ చేస్తున్నారో. ఇప్పుడు అమ్మ దగ్గర మనం ప్రక్కన నిలబడ్డప్పుడు ఇక్కడ ప్రక్కన ఎవరైనా వక్త మాట్లాడుతుంటే ఈ లోపల సాయన్న ఇలాంటి వాళ్ళు ఎవరైనా అమ్మ పక్కన చేరగానే మనందరి చూపు అదే తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు సాయన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు అనగానే వెంటనే ఆయన ఏదో ఒక సంచి పట్టుకురాగానే, ఓ అందులో ఎవరికో బట్టలు జమ్మని చెప్పినట్టున్నారు అమ్మ, ఇప్పుడు ఎవరు వచ్చారో కొత్తగా జంట. అంటే మనం ఇక్కడంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ అలా చూసి ఒక్కోసారి అమ్మ మాట్లాడని కూడా మాట్లాడరు, ఇలా అంటారు అంతే. అలా అనడంలోనే వాళ్ళకి సంజ్ఞ వెళ్ళిపోతుంది. ఏది గురువు గారు కోరారో అది వెళ్ళిపోతుంది. అసలు గురు సన్నిధిలో ఉండడం అంటే సకల శాస్త్రాల ఉపాసన ఎంత జటిలమో గురు సన్నిధిలో గురు సైగని అర్థం చేసుకొని పనిచేయటం కూడా అంతే జటిలం. అది వేద శాస్త్రాల ఉపాసన కంటే గట్టి స్థితి. అది మనం చదివేటువంటి ఇక్కడ చదివేటువంటి స్త్రీ సూక్తాలు పురుష సూక్తాల కంటే కూడా గురువు కనుసైగని అర్థం చేసుకొని కార్యం చేయడం అంటే ఇంకా చాలా గొప్ప పఠనం అన్నమాట. అది ఇంకా గొప్ప అధ్యయనం. అలా చెయ్యగలిగేటువంటి సన్నిధిలో అక్కడ మనకి ఎంత నేర్పుతారో గురుదేవులు. మనకు అమ్మ చాలా చెప్పారు గురుదేవుల గురించి. ఎందుకంటే అమ్మే ఆ స్వరూపం అయి ఉండి అమ్మే అక్కడ గురు సన్నిధిలో ఎలా మలచుకున్నారో, తమ జీవితంలో జరిగిన సంఘటనన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు చెప్తుంటే, అక్కడ చెప్పిన గురుదేవులు ఆచరించిన శిష్యులు రెండు ఒకే రూపం. అక్కడ గురువు శిష్యుండాయే, శిష్యుండు గురువాయే, గురు శిష్యుల మధ్య గురు తొక్కటాయే. వేదాంతంలో చెప్తారు, అచల సిద్ధాంతంలో పాడతారు, గురువు శిష్యుల మధ్య గురు తొక్కటే. అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఆజ్ఞని మనకి నేర్పడం కోసమే వారు రెండు అవతారాలు ధరించి వచ్చారు. సాక్షాత్తు వ్యాసుడు చెప్పాడు అక్కడ, నరుడు నారాయణుడు ఇద్దరు లేరయ్యా, నరుడు నారాయణుడు ఇద్దరు ఒక్కటే. అయితే ఎందుకు వచ్చారు వారు ఈ అవతారంలోకి అంటే, బదరికాశ్రమంలో అష్టాక్షరి మహామంత్రం యొక్క గొప్పదనాన్ని లోకానికి అందించడం కోసం మంత్ర విశిష్టత ఎంత గొప్పదో నారాయణుడు ఉపదేశం చేయడానికి వస్తే తన అంశి అయినటువంటి నరుడు ఉపదేశాన్ని పొందేవాడిగా నిలబడ్డాడు అక్కడ. అంటే ఉపదేశం చేసిన గురుదేవులు, ఉపదేశాన్ని పొందినటువంటి శిష్యుడు, అక్కడ ఇద్దరు ఒక్కటే. గురువు ఎంత ఉపదేశం చేస్తారో, గురువు లక్షణం ఏమిటో చెప్పడానికి తానే నిలబడ్డాడు అక్కడ. గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో మన లోకానికి నేర్పడానికి నారాయణుడే తానే నరుడై గురుడై ఉపదేశము కృపజేసిన సర్వమంత్ర సారము నారాయణ అష్టాక్షరి మహామంత్రము అన్నారు. అసలు మంత్రోపదేశం ఇంతకు ముందర మనకి కాళక్క గారు చెప్పారు అక్కడ నారదుడికి గర్భంలోనే ప్రహ్లాదుడికి ఉపదేశం జరిగిందని. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఉపదేశం అంటే చెవిలో చెప్పేది కదా, ఉపదేశం అంటే మనకేమిటి అర్థం అక్కడ? మన గురుపదేశం అంటే అక్కడ కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ మనం అందరికీ అది మనకు తెలిసిన విషయమే కనుక దాన్ని మనమేమి బహిరంగం చేసుకోనక్కర్లేదు. అక్కడ గురుదేవులు మనకు అందిస్తారు సూచనా మంత్రాన్ని, అక్కడ వారు మనకు అందించినటువంటి మంత్రాన్ని నిరంతరం మననం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంకా ప్రహ్లాదుడు దేహంతో బయటికి రాలేదు. అక్కడ రాకముందరైన ఉపదేశం ఎలా చేశాడు అంటే, అక్కడ గురుముఖస్థుగా వచ్చే ప్రతి మాట ఉపదేశమే, నారదుడు ఏది చెప్తున్నాడో ప్రతిదీ ఉపదేశమే. ఇంకొక రహస్యం ఉంది అక్కడ, ఇది ఉపదేశమని గురువు చెప్పక్కర్లేదు, నా గురువు చేసే ప్రతి వాక్యము ఉపదేశమనే భావన శిష్యుడు పొందగలిగితే అది నిరంతరము సాధనకి లక్ష్యార్థం వైపుకు తీసుకువెళ్ళడానికి ఒక నిజమైనటువంటి ఇదవుతుంది. మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఎలాగైతే ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటామో, నాకు గురువు గారు ఆ రోజే మాకు మంత్రాన్ని ఉపదేశం చేశారంటే అనుకోవడానికి వీల్లేదు. మనకి బోధ రూపంలో కూడా నిరంతర ఉపదేశం జరుగుతోంది. మనం ఎంత అదృష్టవంతులు అంటే రహస్యం లేదు మన గురువు దగ్గరే, ఇది వినవచ్చును, ఇది కొంతమందికి అనేటువంటి భావన మనకి మన గురువులు మనకు చెప్పలేరు, అది బహిరంగంగా ఉపదేశం చేస్తున్నారు. అయితే ఆ రహస్యము తెలుసుకోగలిగినటువంటి వారికి మాత్రమే అందుతుంది. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తమయానగా ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృత కృత్యచ్చ భారత. ఇతి గుహ్యతమం శాస్త్రం, చాలా బాగా చెప్పాడు అర్జునుడు. మనందరికీ మరి భగవద్గీత నాడు ఆయన ఒక్కడే విన్నాడా అంటే, ఇప్పుడు మనం అందరం పారాయణాలు చేసేస్తున్నాం, 18 అధ్యాయాలు పారాయణాలు చేసేస్తున్నాం. కానీ ఇతి గుహ్యతమం శాస్త్రం, గుహ్యతమము అంటే చాలా రహస్యంలోకెల్లా ఇది రహస్యము అంటే అర్థమేమిటి, ఆ రహస్యము వారికి మాత్రమే తెలుసును. అంటే ఎంత గురువు దాన్ని విడమర్చి మనకు అందించినా ఆ రహస్యము యందు ఆసక్తి కలిగి ప్రవేశం కలిగిన వారికి మాత్రమే దానిలో ఉండేటువంటి నిజమైనటువంటి తత్వాన్ని గుర్తించగలుగుతారు. వాస్తవానికి ద్రోణాచార్యుల వారు కౌరవులకి గురువే, పాండవులకి గురువే. కౌరవులకి ఒకే గురువు, పాండవులకి ఒకే గురువు. అక్కడ ఒక చిన్న పరీక్ష జరుగుతోంది, ఒక విల్లునిచ్చి ఒక పక్షి కంటిని గురిపెట్టమని చెప్తారు ద్రోణాచార్యుల వారు. ఒకే విల్లిస్తాడు, ఒకే స్థానం చూపిస్తాడు, ఒకే బాణాన్ని ఇస్తాడు, అందరికీ లక్ష్యం ఒక్కటే. అంతేగాని అర్జునుడిని మాత్రమే కన్ను కొట్టమని, ఇంకొకడిని ఈక కొట్టమని ఇలా ప్రదేశాలు మార్చి చెప్పలేదు. అంటే లక్ష్యార్థం ఒక్కటే, అందరికీ లక్ష్యార్థం ఒక్కటే, 105 మందికి లక్ష్యార్థం ఒక్కటే. మరి లక్ష్య సాధనకు ఉపయోగపడ్డ ఆయుధం ఏమిటి? విల్లు. ఆ విల్లు అందరికీ ఒకటే. అర్జునుడిని గాంధీవం తెచ్చుకోమని, దుర్యోధనుడిని ఇంకో విల్లు తెచ్చుకోమని విల్లులు మార్చలేదు ఇక్కడ ద్రోణాచార్యుడు. అందరికీ ఒకే విల్లు ఇచ్చాడు, అందరికీ ఒకే బాణం ఇచ్చాడు. విల్లేమిటి? మనస్సు. బాణమేమిటి? మంత్రం. లక్ష్యార్థమేమిటి? పక్షి కన్ను, చేరవలసినటువంటి ప్రదేశం. అయితే అందరూ ఆ ప్రదేశాన్ని చేరగలిగేటువంటి అర్హతని పొంది ఉన్నారా అంటే, ఒక్కొక్కళ్ళు లక్ష్యార్థం తప్ప అన్ని చూస్తున్నారు. అందరికీ లక్ష్యార్థం ప్రధానం. వీరేం చేస్తున్నారు? లక్ష్యార్థం తప్ప అన్నీ చూస్తున్నారు. ఒకడైతే ఆ దుర్యోధనుడు చెప్తాడు, మా నాన్న గుడ్డివాడు కానీ నేను కాదు కదా, నాకు అన్నీ కనపడుతున్నాయి, మా నాన్న అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు గురువు గారు అన్నారు. వాడు ఇంకా అదికి ప్రసంగి, అడిగిన దానికి సమాధానం చెప్తే పర్వాలేదు, పోనీ నీకేం కనపడుతున్నాయని అడిగితే చెప్తే పర్వాలేదు, దాన్ని అవసరం లేని దాన్ని వచ్చి గురువు గారి ముందర ద్రోణాచార్యుల వారి ముందర నీకు చెట్లు కనపడుతున్నాయా, కొమ్మ కనపడుతుందా, ఆకులు కనపడుతున్నాయా, పక్షి కనపడుతుందా, ఈకలు కనపడుతున్నాయా, వాడికి విసుగొచ్చేసింది. గురువుగారు మా తండ్రి గుడ్డివాడు కానీ నేను గుడ్డివాడిని కాదు, అడగకుండానే సమాధానం చెప్పేశాడు. వీడు అసలు అన్ఫిట్ అన్నమాట, గురువు దగ్గర అధిక ప్రసంగి ఎప్పుడు అన్ఫిట్టే. అందుకనే మన మాటలు వింటూ గురుదేవులు నవ్వుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం నా మాటలు విని మాతాజీ గారు ఎంత నవ్వుతున్నారో అనుకుంటాం, కానీ వారు చాటున లోపల ఏమనుకుంటారంటే వీడిలో ఇంత అజ్ఞానం పేరుకుపోయిందే, వీడి మాటల ద్వారా వచ్చేస్తుంటుంది. అవకాశం ఇస్తారు గురుదేవులు, అవకాశం ఎందుకు ఇస్తారు? మనలో అజ్ఞానాన్ని పరీక్షించడానికి ఇస్తారు. వాళ్ళు మనలాగా మారిపోయి మాట్లాడతారు కొంత సమయంలో. ఎందుకు మాట్లాడతారు? మన అజ్ఞానాన్ని బయటికి తీయడానికే మనలాగే మాట్లాడతారు. కారణం ఏమిటంటే అప్పుడు మన వాసన బయటకు వస్తుందన్నమాట. అప్పుడు వారు ఏం గుర్తిస్తారంటే, ఓహో వీడు ఇక్కడ ఆగిపోయాడు, వీడి స్థితి ఇక్కడే ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు చక్కగా గుర్తించగలుగుతారు. అంటే అక్కడ గురువు చేసేటువంటి పరీక్ష కానీ, గురువు సన్నిధిలో జరిగేటువంటి కొంత మనకి జరిగేటువంటి కొన్ని సంఘటనలు కానీ అవి మన మనస్సుకి పరీక్షలు. ఇప్పుడు ఎవరో వస్తారు, ఆ వ్యక్తిలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, ఆ వ్యక్తి ఏదో ఒక దండ పట్టుకొస్తేనో లేకపోతే ఒక స్వీట్ బాక్స్ పట్టుకొస్తేనో దాన్ని అమ్మ ఎంతో ప్రేమగా తీసుకొని తాను తిని మళ్ళీ అతడికి కూడా పెడుతుంటే మనకు అనిపిస్తుంది ఈయన పరమ దుర్మార్గుడే, ఈ మాత్రం తెలియదా గురుదేవులకి, ఈయన మొన్ననే చేయకూడని పని ఒకటి చేసి వచ్చాడే, ఈయన స్వీట్ బాక్స్ తెస్తే ఆ స్వీట్ బాక్స్ను తాను తినడమే కాక మళ్ళీ వారికి కూడా పెడుతుంది, ఈ విషయం తెలియదా గురుదేవులకి అని ఇక్కడ ఏం బయలుదేరుతుందంటే మన వాసన బయటకు వస్తుందే కానీ అక్కడ వాళ్ళ సర్వాంతర్యామి లక్షణానికి ఎటువంటి ఇది ఉండదు. వారి సమదృష్టికి అక్కడ లోపం కలగలేదు, మన దృష్టి అక్కడ బయటపడిపోయిందే తప్ప అక్కడ వారి దృష్టిలో లోపం లేదు. అక్కడ దాని ద్వారా ఏమొచ్చింది? అక్కడ బయట మన వాసన బయటకు వచ్చేసింది, మనలో ఉన్న లోపం బయటకు వచ్చేసిందే తప్ప వారి సమదృష్టికి ఎటువంటి లోపం లేదు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలికన్ ఏ దేవుండు మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబుల వృత్సరోహములన్న నానానురూపకుడై ఒప్పుచునుండు అట్టినే హరిన్ ప్రార్థింతు శుద్ధుండనై అంటాడు భాగవతంలో భీష్మాచార్యులు వారు చెప్పారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలిక, భగవంతుడు ఒక్కడికి అందరికీ భగవంతుడిలాగా దర్శనం ఇవ్వలేదయా, ఎంత అదృష్టం ఉంటే పరమాత్మ మీకింత సన్నిహితుడై మీకు సేవ చేసేవాడై మీ గుర్రాన్ని నడిపేవాడై మీ రథాన్ని తోలినవాడై మీకు సచీవుడై మీకు బాంధవుడై అజ్ఞానం ఆవరించినప్పుడు బోధయై మీకేదైనా ఆపద వచ్చినప్పుడు స్నేహితుడై మంత్రాంగం నేర్పేటప్పుడు రాయబారై ఇన్ని చేశాడే పరమాత్మ, అయినా ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనబడతాడు. ఆ కనబడడంలో వాడి వాసన బయటపడుతుందే కానీ ఆయన ఎప్పుడు దేనికి చెందినవాడు కాదు. సూర్యుడు ఎలాగైతే ఒక చల్లని నేలలో సూర్యకిరణం పడితే చల్లదనం సూర్యుడికి ఎలా చెందదో, మలముతో కూడిన దానిపైకి సూర్యకిరణం పడినంత మాత్రాన మలముకు చెందిన దుర్గంధం సూర్యుడికి ఎలా వాసన కలిగించదో, ఓ గులాబీ తోట మీద ఏర్పడిన సూర్యకిరణాల ప్రభావం గులాబీ యొక్క సువాసన సూర్యుడికి ఎలా చేరదో, తాను చూస్తాడే గాని ఆ వాసనలేవి తనకు చెందవు, అన్నింటిలో తాను ప్రతిబింబిస్తాడే గాని దానికి ఉండేటువంటి గుణం తనకు చెందకుండా ఎవరున్నారో ఆయనయా కృష్ణ భగవానుడంటే. మీరు ఎలా చూస్తున్నారు ఆయన్ని? ఇదిగో ఇలా చూడండి అంటే ఏ దృష్టిలోకి వెడితే ఆ తత్వాన్ని గుర్తించగలుగుతాం. భీష్ముడు అక్కడే కురుక్షేత్రంలోనే ఉన్నాడు, అర్జునుడు కురుక్షేత్రంలోనే ఉన్నారు, వీరందరూ కురుక్షేత్రంలోనే ఉన్నారు, కానీ భీష్ముడికి ఎలా కనబడుతున్నాడు ఆయన? భీష్ముడికి ఆ కృష్ణ పరమాత్మ ఎలా కనబడుతున్నాడు? ఆయన చక్కగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని స్తుతిస్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటి కస్తూరి తిలకం లలాట పలకే అని కదా చెప్పాలి, ఈయనేడు శ్లోకం తప్పు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మనం కృష్ణాలయానికి వెళ్ళి శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయను పాడితే మీరందరూ ఏమంటారు? ఏమంటారండి? కృష్ణుడు ఎదురుగా ఉండి మనం ఈ శ్లోకం చదివితే ఈయనకు బుర్రపాడైపోయింది, కృష్ణుడు ఎదురుగా ఉండి శ్రీరాఘవం చదువుతున్నారంటారు. పోనీ రాముడు ఎదురుగా పోయి కస్తూరి తిలకం లలాట పలకే చదివామనుకోండి, మీరేమంటారు? ఇద్దరికి పూర్తిగా మతి చెలించిపోయింది, కృష్ణుడు ఎదురుగా రాముడి శ్లోకం, రాముడు ఎదురుగా కృష్ణుడి శ్లోకం చెప్తున్నారంటారు. కానీ ఇక్కడ దృశ్యం అనేది ఏమైపోయిందంటే ఎదురుగా ఉన్నటువంటి రూపాన్ని దాటి ఆయన అసలు తత్వాన్ని దర్శిస్తున్నాడు. దర్శించడానికి చర్మచక్షువు కాదండి, అనుభవ జ్ఞానం చాలా గొప్పది, అనుష్ఠాన వేదాంతం చాలా గొప్పది. ఇక్కడ భీష్మాచార్యులు వారు అనుష్ఠానంతో దర్శనం చేస్తున్నాడు. ఆయన ఏ ఉపాసన చేసి పరమాత్మని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించగలిగాడో, ఆ ఉన్నదేది, ఆ ఉన్నతత్వం ఏది అంటే అదిగో ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ, నాకు అలా కనబడుతున్నాడు ఆయన. ఆ క్షీరసాగరంలో శేషశయనుడిగా ఉండి లక్ష్మీదేవి పాదాలెత్తుతూ ఉండి సనక సనందరాదులు నుతిస్తూ ఉంటే సమస్త లోకాల వాళ్ళు పరివేష్టితులై ఉంటే అగో ఆ రూపాన్ని నేను ఇక్కడ చూస్తున్నాను అన్నాడు ఆయన. మరి ఇక్కడ ధర్మరాజు కనబడుతున్న రూపం లేదు, కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు అంటే ఈయన చర్మచక్షువులతో ఎదురుగా ఉండే చూసేవాడు ధర్మరాజు అయితే అసలు ఉన్నతోన్నతమైన అతని దివ్యత్వాన్ని గుర్తించి ఆ దర్శనాన్ని కూడా పరమాత్మ అనుగ్రహంతో ఇక్కడ ఈ రూపంతో ఉండగానే ఏది నాలుగు భుజంబులు కమలాభ నయనయుగము కలిగి నొప్ప కన్నుల ముందట నున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు, ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి అంటాడు భాగవతంలో. ఎంత అద్భుతంగా చెప్పాడు, నాలుగు భుజములు కమలాభ నయన యుగము ఎలా కనబడుతున్నాడట ఇక్కడ కృష్ణయ్య అంటే నాలుగు భుజాలతో ఉన్నాడు అన్నాడండి. ఈయన చూస్తున్నాడు ధర్మరాజు, ఏమిటి మా తాతగారు నాలుగు భుజాలతో ఉన్నాడంటాడే, నాకు రెండు భుజాలతో కృష్ణుడు కనబడుతున్నాడు కదా అని ఈయన చూస్తున్నాడు. ఏది కమలాభనయన యుగము అంటే ఒక పద్మము వంటి కనులు కలిగినటువంటి వాడు, బ్రహ్మని నాభియందు పుట్టించినటువంటి వాడు, ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు అధిష్టానమైనటువంటి వాడు అని ఇలా చెప్తున్నాడు ఆయన. ఒప్ప కన్నుల ముందటనున్నవాడు, ఆయన ఎక్కడో లేడయ్యా. ఎందుకంటే ఉపాసనా భేదం వల్ల అక్కడక్కడ ముందుగా కొన్నింటిలో చూడడం అలవాటైన వాడు అన్నింటా చూచే స్థితికి చేరుకుంటాడు. మనకు అమ్మ చాలామార్లు చెప్పారు, చిన్నప్పుడు మనం అఆలు నేర్చుకునేటప్పుడు ఆ అనే అక్షరం పలకంతా రాస్తాడు నేర్చుకునే విద్యార్థి. కాలంలో వాడు ఈ అఆలన్నీ పూర్తయ్యి గుణింతాలన్నీ పూర్తయ్యి కాస్త పదాలు వ్రాసి వాక్యాలు వ్రాసి వ్యాసాలు రాయగలిగినప్పుడు ఇదే పిల్లాడు ఆ నుంచి బండిరా గుణింతం వరకు ఒకవైపే రాస్తాడు. వాడు ఒక వైపున పలకంతా ఉపయోగించుకొని ఇన్ని గుణంతాలు రాసేస్తాడు. కానీ మొదట్లో ఏం చేస్తున్నాడు వాడు, ఈ ఆ ఒక్కటే పలకంతా రాసుకొస్తాడు. ఆ రాయడంలో కూడా మొదటి రోజు చూడండి వంకర టింకరగా అక్షరం ఉన్న చోట వాడు దిద్దడు, చాలా వంకలు పోతాయి. ఆ తరువాత ఏం చేస్తాడు, అక్షరాన్ని కుదురుగా వ్రాయడం నేర్చుకుంటాడు. ఆ తరువాత ఇన్ని అక్షరాల సమూహాన్ని కూడా చక్కగా వ్రాయడం నేర్చుకొని ఇన్ని గుణింతాలు కూడా ఒక పక్కే ఎలా పట్టిస్తాడో అలాగే ఒక స్థాయిని బట్టి ఆ స్వభావాన్ని బట్టి పరమాత్మ కనబడుతూ ఉంటాడు. కానీ కనబడ్డా కానీ ఈయన ఈనాన్ని గుర్తించడానికి ఆయన అనుగ్రహమే కావాలి. ధృతరాష్ట్రుడంతటి వాడికి పరమాత్మ రాయబారంలో తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు మామయ్య ఇంకేమైనా కావాలా అన్నాడు. ఇంత చూపించిన పరమాత్మని నా కొడుకులకు మంచి బుద్ధిమని అడగడం మర్చిపోయాడు ధృతరాష్ట్రుడు. ఆ ఒక్కటి అడిగితే కురుక్షేత్రం ఉండదు కదా, ఆ ఒక్కటి అడిగితే పుత్రశోకం ఉండదు కదా. ఏమన్నాడు ఆయన, చాలు స్వామి నీ రూపం చూసేశాను, ఇక నా కళ్ళు నువ్వు తీసేసుకో, పర్వాలేదు, ఇదిగో నాకు ఇక ఇంకా చాలు అని అనుకున్నాడు. ఎంత అవకాశం ఇచ్చాడు పరమాత్మ, అడగనిది మన లోపమే కానీ ఇవ్వడంలో పరమాత్మ లోపం ఏమాత్రం లేదు. కల్పవృక్షం క్రింద మనం కూర్చున్నాం, ఇంకా కల్పవృక్షం కంటే కూడా చాలా గొప్పది గురువు యొక్క సన్నిధి. కల్పవృక్షం కోరితేనే ప్రసాదిస్తుంది, కానీ ఈ కల్పవృక్షం ఎంత గొప్పదంటే కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ కల్పవృక్షం క్రింద కోరిన కోరికలు బంధనాన్ని కలిగింపజేస్తాయి, గురు కల్పవృక్షం క్రింద నువ్వు కోరకుండానే కైవల్యాన్ని పొందేస్తావు. అసలు నువ్వు అక్కడ సన్నిధికి చేరితే చాలు. ఈ విషయంలో కల్పవృక్షానికి మించిపోయింది గురు సన్నిధి, అలాగే పరుశువేదిని మించిపోయింది గురువు యొక్క సన్నిధి. కానీ పోలిక చెప్పాలి గనక మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, పరిమితి కలిగిన వస్తువులతో పరిమితి లేని దాన్ని పోల్చలేం, పరిమితి అవధులు లేనటువంటి దాన్ని అవధి కలిగిన దాంతో ఎలా పోలుస్తాం. పరుశువేదిని మనం గురువు యొక్క సన్నిధి పరుశువేది అంటాం. పరుశువేది ఇనుమును బంగారం చేస్తుంది అంటారు, కానీ దానికి ఒక లక్షణం ఉంటుందండి, తుప్పుబట్టి ఇనుమును బంగారం చేయదు. తుప్పు పట్టింది అనుకోండి బంగారం కాదది. మనం చాలామంది చెప్పుకున్నాం, ఒక ఆవిడ పరుశువేది పక్కింట్లో ఉందని వెళ్ళి వదిన గారు పరుశువేది ఇస్తారా అంటే ఓ ఇనుప డబ్బాలో పట్టుకొచ్చి ఇచ్చిందట ఆవిడ. ఆవిడందట ఇదేమిటి వదిన, ఇనుప డబ్బాలో పరుశువేది ఉంటుందా అంటే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా, ఎక్కడైనా పరుశువేది తాకగానే ఇనుము బంగారం వద్దు కదా, ఇది ఇనుప డబ్బా కదా దీనిలో పట్టుకొచ్చావంటే అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇది ఒక రహస్యం ఉంది, ఈ పరుశువేదిని చాలా వస్త్రాలు బాగా ఏది ఇనుముకు తగలకుండా బాగా దీనిలో మూటగట్టి దీని లోపల పెట్టాను, అందువల్ల ఇది ఇనుపడబ్బానే. ఇప్పుడు పరుశువేదికి అత్యంత సమీపంలో ఉంది ఇనుపడబ్బా, ఇంకా చెప్పాలంటే ఆ ఇనుపడబ్బాలోనే ఉంది పరుశువేది కూడా. కానీ ఎందుకు బంగారం చేయలేకపోయింది? ఆవరణ దోషం వల్ల. ఈ ఆవరణ ఎప్పుడైతే ఈ పరుశువేది చుట్టూత ఈ వస్త్ర ఆవరణ దేహాభిమానం అనే ఆవరణ, వస్త్రం అంటే దేహాభిమానం, ఎక్కడైనా వస్త్రం అనే పదం వచ్చిందంటే దేహాభిమానం అర్థం చేసుకోమన్నారు భాగవతంలో. దేహాభిమానం అనేటువంటిది గూడు కట్టుకొని ఉన్నంత కాలం మనం గురువుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా మనం బంగారు వర్ణం కాలేం, సువర్ణం కాలేం. సువర్ణం కావాలంటే దేహాభిమానం పోవాలి. దేహాభిమానం వీడిందనుకోండి అది నిజమైనటువంటి సువర్ణం అన్నమాట. కాబట్టి అక్కడ తుప్పు పట్టిన ఇనుమును బంగారం చేయలేదు. కానీ గురువు అనే పరుశువేది తనలాంటి పరుశువేదిని ఇంకో దాన్ని తయారు చేస్తారు. తనలాంటి పరుశువేదిని పరుశువేది సృష్టించలేదు బయట ప్రపంచంలో, కానీ గురుదేవుల సన్నిధిలో తనలాంటి పరుశువేదిని ఇప్పుడు చూశాం కదా మనం. బాబూజీ మహారాజు వారు తమ అవతార కాలం తరువాత మనకు అమ్మను అందించారు. అంటే పరుశువేది మరలా ద్విగుణీకృతమై మనకింకా చక్కగా ఆ రోజుల్లో మనకు పెద్దలు చెప్తుంటే విన్నాం, బాబూజీ మహారాజు వారి దగ్గరికి వెళ్ళాలంటే బెరుకు బెరుకుగా ఉండేదండి, వారి దర్శనం కూడా చాలా చాటుగా ఉండి చూసేవాళ్ళం అండి, ఇంత చనువుగా అమ్మతో దగ్గరగా వెళ్ళినట్టుగా ఆ రోజుల్లో ఉండేది కాదండి అని మనం వింటున్నాం. అంటే ఇప్పుడు స్వామి ఏం చేశారు, మరలా మనకి తమ అవతారాన్ని మళ్ళీ మనకి ఈ విధంగా చూపిస్తున్నప్పుడు ఇంకా మనకు సమీపానికి ఇంకా మనకు చనువిచ్చి ఇంకా మనల్ని దగ్గర తీసుకొని, ఎందుకంటే కాలానికి అనుగుణంగా బోధ ఉంటుంది గురుదేవులది కూడా. గురుదేవులు మనకి వ్యాసుడు చెప్పినట్టుగా శ్లోకాల్లో చెప్పేసి జటిలం చేయలేదు మనకి ఈ జ్ఞానాన్ని. మనలోకి వచ్చి మనతో పాటు ఉంటూ మనం తినేటువంటి పదార్థాలతోనే మిళితమైనటువంటి దానితోనే బోధని చక్కగా అసలైన తత్వాన్ని ఇక్కడున్నటువంటి దాన్ని అడ్డుపెట్టి మనకి తత్వబోధ చేశారు. ఎలాగైతే తల్లి ఔషధాన్ని మధురమైనటువంటి పదార్థంలో కలిపి ఔషధం అని తెలియకుండానే బిడ్డకి ఎలా అందిస్తుందో, అలాగే గురుదేవులు కూడా లౌకికమైనటువంటి వ్యవహారిక భాషలోకే వచ్చి ఇక్కడుండేటువంటి ఈ చుట్టుప్రక్కల ప్రకృతిలో విషయాన్ని పట్టుకొని ఈ ప్రకృతికి అధిష్టానమైనటువంటి వాడు పరమాత్మ అనే జ్ఞానాన్ని మనకి చక్కగా ఔషధ రూపంలో బోధ రూపంలో మన అందరికీ అందించారు. మరి అటువంటి గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతున్నామంటే చక్కగా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వ్యాస పౌర్ణమి, పౌర్ణమి అంటే ఇంతకు ముందర అక్క చెప్పినట్టుగా ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్స్ హాల్. ఓ రకంగా చెప్పాలంటే మనల్ని మనం ఎంత పెంచుకున్నాం, గత యూనిట్ టెస్ట్లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ యూనిట్లో ఎన్ని వచ్చాయి, థర్డ్ యూనిట్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి, ఇప్పటికి ఎన్ని పౌర్ణములు గురు పౌర్ణములు దాటాం, ఈ గురు పౌర్ణములలో మనం ఎంతవరకు మార్చుకోవడానికి ప్రయత్నం చేశాం, చేస్తున్నాం, అందరం ప్రయత్నమే చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మనం ఎవరి ఎంతవరకు ఎదిగామంటే అది ఎవరికి వారికే. స్వామి ఎప్పుడు కూడా బహిరంగం చేయడు. ఓ చిన్న మాట అంటాడు పరమేశ్వరుడు, ఏ గురువు కూడా నువ్వు తక్కువ నువ్వు పనికిరావని ఏ గురువు చెప్పరు. ఎందుకంటే అందరిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి అనేటువంటిది మనం గుర్తించడం లేదు. అలా గుర్తించేటట్లుగా చేసి ఇదిగో ఇంత వైభవంగా ప్రకాశించేట్టుగా మన జీవితాన్ని నిలిపేటువంటి సన్నిధి గురు సన్నిధి. ఇంతకు ముందర మనకి రామకృష్ణ డిఐజీ గారు చెప్పినట్టుగా మనం మనకై వచ్చామో, మన పూర్వీకుల ద్వారా వచ్చామో, లేక గురువే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారో, మొత్తానికి మనం ఈ సన్నిధికి చేరుకున్నాం. చేరుకున్నామంటే ఇక్కడ మనం ఎంతో కొంత ఒక అదృష్టాన్ని పొంది ఉన్నాం. అయితే పొందడంలో కూడా పరిపక్వమైనటువంటి స్థితికి మనం చేరగలగాలి, చేరుకోవాలి అంటే నిరంతరం గురుదేవులు మన కోసం తపన పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వారు చేసే చర్యల్లో మార్పు ఉండదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి కాలం అంతా ఒక్కటే, దేశమంతా ఒక్కటే. జీవ లక్షణాలతో మనం ఉన్నాం కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికా అంటే వేరుగాను, ఇంకా రష్యా అంటే వేరుగాను, ఏవేవో వేరుగా అనిపిస్తాయి. కానీ వారికేమిటి, ఉన్నది గురుదేశమే, ఉన్నది గురుకాలమే, రెండే. మహాత్ములకి ఎక్కడికి వెళ్ళినా అది గురుదేశమే, చేసేది ఉపదేశమే, ఉండేది గురుకాలమే. కాబట్టి అటువంటి అది ఉన్నదే ఆ వస్తువు కనుక, అటువంటి దానిలో వాళ్ళు కాలం గడుపుతారు కనుక ఎక్కడికి వెళ్ళా చెప్పుకునే దానిలో మార్పు ఉండదండి. కానీ కాలం మనకి దేశాలు మారుతున్నాయి కనుక మనం అనుకుంటున్నాం. కాబట్టి అటువంటి అనంతశక్తి సంపన్నం అమలం కాలవేదినం, అటువంటి అనంతశక్తి స్వరూపుడైనటువంటి గురుదేవుల సన్నిధిలో మనందరం ఇలా కూర్చొని చక్కగా తత్వ విచారణ చేసుకునేటువంటి అవకాశం గురుదేవులు మనకిచ్చారు కనుక అటువంటి అవకాశాన్ని నాకు కూడా ప్రసాదించమని సద్గురుదేవులకి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.